శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము 7వ రోజు పారాయణము, బుధవారము. గత 3 అధ్యాయాలలో బాబా దివంగతులగుట గురించి చెప్పుకున్నాము. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉన్నది. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పుకున్నాము. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారని, తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారని తెలుస్తున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచినారో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనను ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారము పోగొట్ట కొననిచో, వారి మనస్సులు భగవతర్పము కానిచో, అది వారి దురదృష్టమని చెప్పవచ్చు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాణిని వేరే సంచరించినట్లుగా చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని చేయ పూనుకునినచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోనూ చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవదానితో పోల్చుటకు వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇక తదితర బంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదము తెలుసుకుని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్రుజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకుని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహం కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు, కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమునకు అతీతులు కనుక అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించగలము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను, వారి స్వరూపమునే మనమునందు ఉంచుకొనుట ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకిది శాశ్వతానందమును కలుగుజేయను. ఈ దిగువ చెప్పిన కథను వినండి. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించారు. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదివేవాడు. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతాన్ని చదువుచున్నాడు. శ్యామ, కాకా మహాజని కూడా అచ్చటి నుండి శ్రద్ధతో భాగవతాన్ని వింటున్నారు. దీక్షిత్ ఏకాదశ స్కందములోని 2వ అధ్యాయమును చదువుచున్నాడు. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పిలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రాలను జనక మహారాజుకు చెప్పుచున్నారు. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాడు. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మాన్ని బోధించాడు. హరి భక్తుని లక్షణాలను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పిలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమస్సు భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధించారు. వాని సారాంశమేమనగా, కలియుగంలో మోక్షము పొందుటకొక్కటే మార్గము గలదు, అది గురుని లేదా హరిపాదారవిందాలను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకా సాహెబ్ నిరుత్సాహముతో శ్యామాతో ఇట్లన్నాడు, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున. అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలో శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లన్నాడు, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణాన్ని పొందారో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండియుండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామా చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృప్తి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగానున్నాడు. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగింది. ఆనందరావు అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానికి వచ్చాడు. కాకాసాహెబ్ భాగవతం చదువుచున్నాడు. ఆనందరావు శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏదో చెప్పుచున్నాడు. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యాన్ని శ్యామాకు చెబుతున్నాడు. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలగజేసింది. కాకాసాహెబ్ పురాణము చదువుట మాని విషయం ఏమిటని అడిగాడు. శ్యామా ఇట్లు చెప్పాడు, నిన్న నీ సంశయమును చెప్పితివి, దానికి సమాధానమిదుగు. బాబా ఆనందరావు పాకడేకి చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అక్కడున్న వారందరూ ప్రత్యేకంగా కాకాసాహెబ్బు ఆ దృశ్యాన్ని వివరంగా వివరించగోరారు. వారి కోరిక ప్రకారం పాకాడే ఈ దృశ్యమును ఈ క్రింది విధంగా చెప్పసాగాడు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చట నిలిచితిని, హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని, రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియున్నారు. వారి పాదములు నీటిలో ఉన్నాయి. బాబా స్వరూపమును చూచి మిక్కిలి ఆనందించి తిని, అది నిజము వలే ఉండెను గాని స్వప్నము వలే కాదు, దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచ్చటే నిలబడి ఉన్నాడు. శ్యామ, ఆనందరావు బాబా పాదాలపై పడుము అని సలహా ఇచ్చాడు. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కాని వారి పాదములు నీటిలో ఉన్నవి, కనుక నా శిరస్సును వారి పాదములపై ఇట్లుంచగలను, నేను నిస్సహాయుడును అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లన్నాడు, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కి తిని, దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లన్నారు, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు, భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయము, దానివల్ల మేలు పొందెదవు అన్నారు. బాబా ఆజ్ఞానుసారం ఆనందరావు పాకడే పట్టుదోవతిని తెచ్చాడు. మాధవరావుకి ఇవ్వలసిందని కాకాసాహెబ్ను వేడారు. శ్యామ అందుకు ఒప్పుకొనలేదు. ఎలానగా, బాబా తన కట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించాడు. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకునుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకునుము నిరాకరించుము అను రెండు చీటీలు బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకునుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని మాధవరావు అంగీకరించాడు. ఇద్దరూ సంతృప్తి చెందారు. కాకాసాహెబ్ సందేహం కూడా తీరింది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధిస్తున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండవలెను, వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికి బాగుగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుకోండి. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకంగా మీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. బాబా సిరిడీకి చేరిన కొద్ది కాలానికి 4 మూరల పొడువు, 1 జానడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరలా 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశారు. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెబుతున్నారు. అది విని అతడు బాబాతో ఇట్లన్నాడు, మీకింకనూ కొయ్యి బల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసెదను, దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అని. అందుకు బాబా ఇట్లన్నారు, మహల్సాపతిని దిగవి విడిచి నేనొక్కడినే పైన పండుకొనటకిష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లన్నారు, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను అన్నారు. అందుకు బాబా, అతడిట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనిదెను. అచ్చట నుంచి వచ్చు భగవన్నామ స్మరణను వినుమనిదెను. నేను పండుకునినచో నన్ను లేవగొట్టమనిదెను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచున్నాడు. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్తని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదలును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు, ఎవడు కదలకుండా ఉండలేడు, ఎవడు నిద్రకు సేవకుడు, వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అన్నారు. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనేవారు, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతనికంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. తొలి పలుకులు. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకునుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులు దగ్గర నుండి కాని ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకునిదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కాని నీవు చిత్రతతో తీగలు లాగుటచే వారి వెనకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడిదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. అంతరికముగాను అదృశ్యముగాను అంతటియూ నాడెదవు, కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాణి వలె నటించెదవు. నీ జీవితమునెవరూ తెలియజాలరు, కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా? శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవు అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురముగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును. మన మట్టి సమయమందే గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనా? శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చుచున్నాయి. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబగళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దన గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చట భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహించరాని రూపాన ఉండేవాడు. అందుకు ఈ దిగువ కథ ఉదాహరణము. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించాడు. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించాడు. కాకాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కరులిద్దరూ సిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యాలకు ఆహ్వానించారు. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్లమని బాబా చెప్పారు. తామే స్వయంగా రావలసిందని బలవంతం పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలోనే కలుసుకునిదననియో చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకొనవలను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించుచున్నాయి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామా నాగపూరు గ్వాలియరు పోవడానికి నిశ్చయించాడు. అచ్చట నుండి కాశీ ప్రయాగ గయా పోవాలని అనుకున్నాడు. అప్పాకోతే అతని వెంట పోవడానికి నిశ్చయించాడు. వారిరువురూ మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనానికి పోయారు. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకి 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుకగా ఇచ్చాడు. అచ్చట నుండి గ్వాలియర్ పెండ్లికి పోయారు. అచ్చట నానాసాహెబ్ చందోర్కరు ఈ శ్యామాకు 100 రూపాయలు, అతని బంధువు జటార్ 100 రూపాయలు ఇచ్చారు. అక్కడ నుండి శ్యామా కాశీకి వెళ్ళాడు. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగింది. అచ్చట నుండి శ్యామా అయోధ్యకు వెళ్ళాడు. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేశాడు. వారు అయోధ్యలో 21 రోజులున్నారు, కాశీలో 2 మాసాలున్నారు. అక్కడ నుండి గయకు వెళ్ళారు. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడ్డారు. ఆనాటి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేశారు. ఆ ఉదయమే గయ పండా వచ్చి ఇట్లన్నాడు, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు అని. అచ్చట ప్లేగు కలదా అని శ్యామా ప్రశ్నించాడు. లేదని పండా జవాబు చెప్పాడు. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అన్నారు. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతృప్తి చెందాడు. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసింది. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉంది. దానిని చూచి శ్యామా మైమరిచిపోయాడు. కాశీ ప్రయాగయాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయకు చేరెదను అన్న బాబా పలుకులు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. కళ్లల్లో నీరు కమ్మింది. శరీరము గగుర్ పొడిచింది. గొంతుక ఆర్చుకుని పోయింది. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకునెను. పండాను, బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామా అడిగాడు. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణతాంబేలోనూ గలరనియు, వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తననియో చెప్పాడు.